వాక్యం అనేది సజీవమైనటువంటిది, జీవం కలిగినటువంటిది, మన హృదయాల్ని తెప్పరిల్లజేస్తుంది. దేవునికి మొదటి స్థానం ఇచ్చే వాళ్ళ జీవితాల్లో తప్పకుండా వాళ్ళ జీవితం అచంచలంగా మారిపోతూ ఉంటుంది. అందుకనే మొదటి స్థానం ఆయనకిచ్చి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకిచ్చి ఆయనకి లోబడతా ఉంటే తప్పకుండా ఎవరైతే అలా చేస్తారో వాళ్ళ జీవితాలు తప్పకుండా మారిపోతాయి. ఫస్ట్ లవ్ ఆయనకిస్తే తప్పకుండా మారిపోతాయి. అది యథార్థంగా చేస్తే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాక్యం వింటాము, దాని ప్రకారంగా నడుచుకోవాలి. వినగా 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 విశ్వాసం కలుగుతుంది. ఏం వినగా? దేవుని వాక్యాన్ని వినగా మనకు విశ్వాసం కలుగుతుందంట. మనలో విశ్వాసం తగ్గిపోవడానికి కారణం ఏంటంటే సరైన వాక్యాన్ని వినట్లేదు. సరైన వాక్యం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని వింటా ఉంటారు, అరే నేను రోజు వింటున్నాను కదా, మళ్ళా మరి నాలో విశ్వాసం కలగట్లేదు ఏంటి అని అనుకుంటారు కొంతమంది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశాలతో రాయించాడో ఆ ఉద్దేశాలను గనక అర్థం చేసుకుంటే, అంటే దేవుని వాక్య సత్యాలు చక్కగా అర్థమవుతే అప్పుడు మనుషులు స్వతంత్రులు అవుతారంట. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్య సత్యాలు అర్థం అవుతున్న కొద్దీ వాళ్ళ జీవితం మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దాని ప్రకారం జీవించటం అనేది క్రైస్తవ జీవితానికి పునాది. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. మనకందరికీ తెలుసు ఈ ప్యాసేజ్, ఒకసారి మరలా ఒకసారి ధ్యానిద్దాం. దేవుని వాక్యం ఇది. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తాదారుడును ధనవంతుడు నైన జెక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఇండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను, గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జెకయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బసచేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జెక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచండి, ఆజ్ఞాపించండి, హెచ్చరించండి, ఆదరించండి. ప్రభా, నీ వాక్యమే మాకు ఆహారం. మమ్మల్ని పోషించండి నీ వాక్యం చేత, మా ఆత్మని బలపరచండి. నువ్వు మాట్లాడితే తప్ప మాకు దిక్కు లేదు ప్రభా, మీరే సహాయం చేయమని మీ కాళ్ళను పట్టుకొని బతుకులాడుకుంటున్నాం. మీ సన్నిధానాన్ని సమృద్ధిగా మా మధ్యలో ఉంచండి పరిశుద్ధాత్మదేవ, మీరే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్ ఆమేన్. అయితే మనకు అందరికీ ఈ ప్యాసేజ్ తెలుసు. ఈ ప్యాసేజ్ చాలాసార్లు చదివాం, చాలాసార్లు విన్నాం, మరలా ఒకసారి చూస్తున్నాం అంతే. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఈ ఎరుకో పట్టణంలోకి ప్రవేశించి దాంట్లో నుండి వెళ్తున్నాడు అని అంటే, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఎరుషలేముకి వెళ్తున్నాడు. యేసు ప్రభు వారు ఎరుషలేముకి వెళ్లే దారిలో ఇటు టర్న్ తీసుకునేటప్పుడు ఎరుకో నుంచి ఆయన వెళ్తా ఉన్నాడు. ఎరుకో నుంచి వెళ్లేటప్పుడు ఒక వ్యక్తి కనిపించాడంట. మనకు ఈ మాటలు కూడా అర్థమవుతాయి. ఏంటంటే ఎరికో పట్టణం గురించి ఎన్నో చరిత్రలో ఎన్నో రాస్తున్నాయి, చాలా మంది దాన్ని వివరిస్తారు, కానీ అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎరికో పట్టణం గురించి వెళ్తా ఉన్నాడు అంతే. అప్పట్లో ఆ ఎరికో పట్టణం ఎట్లాంటిది అనే విషయం మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఆ పట్టణం పరిస్థితి ఏంటి అని. అది ఎట్లా ఉందంటే, ఆ పట్టణం అనేది ట్యాక్స్ వసూలు చేయడానికి పెద్ద సెంటర్. అది ట్యాక్స్ వసూలు చేసే, పన్ను వసూలు చేసే సెంటర్గా రోమీలు పెట్టుకున్నారంట. వ్యాపారం, ధనం చాలా ఎక్కువగా ఉండే ఏరియా ఎరికో పట్టణం అనేది. అందుకనే ఇందులో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పేరు జక్కయ్ అంట. జక్కయ్ కాబట్టి ఇప్పుడు దీనికి ముందు జరిగిన సంఘటన ఏందో మనకు తెలుసు కదా. ఒక గుడ్డివాడు దారి పక్క నుండి భిక్ష మడుక్కుంటా ఉంటాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఈ సంఘటన. గుడ్డివాడు పక్కన ఉంటాడు చూడండి, 35వ వచనంలో, తో పక్క నుండి భిక్ష మడుక్కుంటా ఉంటే జన సమూహం దాటిపోతా ఉన్నప్పుడు నజరేయుడని యేసు మార్గంలో వెళ్తున్నాడని విని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలేస్తాడు. అరే ఆగ్రా, ఏం కరుతున్నావు అని అంటారు చూసారా. ఆ మొత్తానికి అతడుకు చూపు ఇచ్చిన తర్వాత అప్పుడు లోపలికి, ఆ పట్టణం లోపలికి వెళ్తాడు. అంటే పట్టణం బయట ఈ సంఘటన జరిగింది, ఆ పట్టణం లోపల ఈ జక్కయ్య గురించి జరిగింది. ప్రవేశించి దాని గుండా వెళ్ళేటప్పుడు అనంటే పట్టణం బయట ఈ గుడ్డివాడి గురించి సంఘటన జరిగింది, పట్టణంలో ఈ జక్కయ్య ఉన్నాడంట. ఈ పట్టణంలో జక్కయ్య ఎందుకున్నాడు అనంటే, మరి ఆయన ఉద్యోగం ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది. ఏం ఉద్యోగం చేస్తున్నాడంట ఆయన? సుంకపు గుత్తాదారుడును ధనవంతుడును అను జక్కయ్య. జక్కయ్య అను పేరు గల ఒకడు. ఆయన పేరు ఏం పేరు సార్? ఆయన ఆయన పేరు జక్కయ్య. ఆయన ఏమి పదవి సార్, ఏ ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే ఇంగ్లీష్లో చాలా బాగా ఇచ్చారు దీన్ని. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అన్నాడు. ట్యాక్స్ కలెక్టర్ కాదు ఆయన, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. పన్నులు వసూలు చేసే వాళ్ళకి వాళ్ళ పైన చీఫ్ ఆఫీసర్ అయిన మామూలు వ్యక్తి కాదు. అంటే ఆయన కింద ఒక 10 మందో 20 మందో 30 మందో 40 మంది ఉన్నారు తెలియదు మనకి స్టాఫ్. పన్నులు వసూలు చేసే ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళ మీద చీఫ్ ఈయన పెద్ద ఆయన. ఎందుకనంటే ఈయన వసూలు చేసి చిన్నగా కౌంటర్ పెట్టుకొని చేసేవాడు కాదు ఈయన. అట్లా వసూలు చేసే వాళ్ళు ఒక 10 మంది 20 మంది ఉంటే వాళ్ళ మీద అధికారం ఆయన. ఈ తెలుగులో అర్థం కాదంతా. గుత్తాదారుడు, సుంకపు గుత్తాదారుడు అది చాలా ఓల్డ్ పదం మనకు తెలుగులో. ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటుంది. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. చాలా మంది ట్యాక్స్ వసూలు చేసే ఆఫీసర్లకే ఈయన పై ఆఫీసర్. సో కాబట్టి ఈయన ఉద్యోగం అది. రెండోది ఈయన స్థితి, ఈయన ఎట్లాంటోడు అని చూస్తే ఆయన మంచి ధనవంతుడు అంట, రిచ్ మ్యాన్. డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ని వసూలు చేసే చీఫ్ ట్యాక్స్ కలెక్టరు. ఎరికో పట్టణంలో ఎందుకున్నాడంటే రోమీలు ట్యాక్స్ వసూలు చేయడానికి దీన్ని సెంటర్గా చేసుకొని పెట్టుకున్నారు కాబట్టి అక్కడే ఉంటున్నాడు ఆయన. అందుకని అది రిచ్ పట్టణంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత డబ్బులు అన్ని వ్యాపారం ఆ ట్యాక్స్ వసూలు చేస్తారు కాబట్టి అక్కడ బాగా ధనం ఉంటుంది. సరే, మొత్తానికి ఈయన కూడా ధనవంతుడేనంట. అయితే ఈ ధనవంతుడు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అయిన ఈ జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఈయన ఎవరో అయినా, ఆయన ఎవరు? ఎందుకంటే లోన్కి వచ్చేసరికి అంత హడావుడి ఉంది. ఈయన ఎవరబ్బా అని చూడాలనుకున్నాడంట. యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టోడంట. చాలా చిన్నగా ఉంటాడు, ఏమో తెలియదు మరి, 3 ఫీట్లు, 2 ఫీట్లు, 4 ఫీట్లు, 2 నుంచి 4 ఫీట్లు, 2 ఫీట్లు కాదు సారీ, 4 నుంచి 4 ఫీట్లు ఉండొచ్చు, లేకపోతే 3 పైన ఉండొచ్చు. 3 పైన అంటే మరీ చిన్నగా అయిపోయింది. 4 పైన ఉండొచ్చు అని అభిప్రాయం చాలా మందికి. సో కాబట్టి ఏదైతే ఏ ఫీట్ అయితే కొంచెం పొట్టోడని అర్థమైంది. మొత్తానికి గుంపు కూడేది అనుకోండి, ఆయనకి అసలు అర్థం కాదు ఎవడున్నాడు, ఎవరున్నారో అర్థం కాదు. యేసు ఎవరు, అతను అసలు ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలి అనే తృష్ణ మనలో జక్కయ్య కలిగిందంట, ఆతృత కలిగిందంట. పుట్టుడు కాబట్టి గుంపు చాలా ఎక్కువగా ఉన్నారంట. ఎందుకంటే 1000 మంది 100 మంది వచ్చేసరికి ఆ పట్టణంలోకి, ఈయన చుట్టూ ఆయన ఎక్కడికి వెళ్తా ఉంటే ఆయన గుంపులు గుంపులు ఆయన వెనక వెళ్ళేవారు. అట్లా వచ్చేసరికి గుంపు గూడుటి ఉండటం వలన చూడలేకపోయాను. మీరే ఆలోచించండి, గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోతే ఏ పర్లేదురా, ఎవరో అయి ఉంటారులే, ఆయన నాకెందుకు అని చేతులు దులుపుకొని ఇంటికి వెళ్ళలే ఆయన. ఎందుకు మరి, ఏం ఆసక్తితో ఏమో తెలియదు కానీ ఆయన తప్పకుండా చూడాలి. ఆయన ఎవరు అసలు ఇంత ఇన్ఫ్లుయెన్సా? అరే మనమే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ఎవడు మనల్నే దేకడు, మనల్ని ఎవడు పట్టించుకోడు అసలు? మనమే పో ఒక 10 మందికి 20 మందికి 30 మంది మీద అధికారి. నేను నన్నే ఎవడు అంత ఏమంటారు పట్టించుకోవట్లేదు? ఏంది ఈయన వస్తే 100 మంది చుట్టూ గుమ్మిగూడుతున్నారు? ఈయన ఎవరు అయి ఉంటాడు తప్పకుండా. ఈయన చూడాలబ్బా అనే ఆతృత కలిగిందంట. అప్పుడు యేసు ఈ తోవకుండా వెళ్తాడని అర్థమైందంట. ఈ తోవకుండానే వస్తున్నాడని చెప్పేసి చాలా తెలివిగలోడు ఏం చేసాడంటే ముందుగా పరిగెత్తిపోయి ఈ ముందు నుంచి వస్తాడు కాబట్టి అక్కడ ఆగుతానండి, ముందు ఇంకా ముందెళ్ళి ఆగి మరి ఎట్లా మరి ఎట్లా చూడాలి అంత గుంపు కూడుతున్నారు సరే అని ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడంట. ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. మీరే ఆలోచించండి, ఒక ఆఫీసర్, ఏ ఆఫీసర్ మీరే ఆలోచించండి, మీ డిపార్ట్మెంట్ లేకపోతే మీరు మీలో ఎవరైనా సూపరింటెండెంట్ ఆఫీసర్ ఉన్నాడనుకోండి, ఎస్పీ, పాపం పొట్టిగా ఉంటాడు, యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎక్కాడు అనుకోండి, ఎట్లా ఉంటది? అందరు చూసి నవ్వుతారు, వీడే పొట్టుడు పెద్దగా వేషాలు వేస్తున్నాడు, చెట్టు ఎక్కడమైంది అని అనుకుంటారు. పరువు పోతుంది వాస్తవానికి. మీరే ఆలోచించండి, అంత ఆఫీసర్ అయిన వ్యక్తి చెట్టు ఎక్కడం అంటే పరువు పోయినట్టు, పరువుని పనంగా పెడుతున్నాడు. పోతే పని జీవితం, అసలు ఈయన ఎవరో తెలుసుకోవాలి. నేను ఎంత చెట్టు ఎక్కడం అనేది దీన్ని ఒక అలంకార రూపంగా చెప్పారు. అలంకారం అంటే మళ్ళీ దీన్ని అది నిజంగా జరిగిందని కాదు, ఇది నిజంగా జరగలేదని కాదు, నిజంగా జరిగింది కానీ ఆయనలో ఎంత యాంగ్జైటీ, ఎంత ఏమంటారు, ఎంత ఇంట్రెస్ట్, ఎంత దేవుణ్ణి చూడాలి, ఆయన ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆతృత. జక్కయ్యని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఆయన యేసు ప్రభు ఎవరో చూడాలి ఖచ్చితంగా. నేను చూడాలంటే చూడాలి, ఏమైనా పర్లేదు, ఎవడైనా ఏమనుకోండి. జనరల్గా ఎవడైనా ట్యాక్స్ ఆఫీసర్ ఎక్కితేనే అని చీపు చూస్తారు, ఏంద్ర బాబు నువ్వేంద్ర అని నవ్వుతారు, తర్వాత గేల్ చేస్తారు, రకరకాలుగా చేస్తారు. అవి చీఫ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఇంకా చీపుగా చూస్తారు, చీఫ్ వ్యక్తిని చీప్గా చూస్తారు. చూస్తే చూడని నాకు ఆయన కావాలి. మనకి ఎప్పుడన్నా అనిపించిందా మన పరువు దేవుడు మధ్యలో వస్తే దేన్ని చూజ్ చేసుకుంటాం మనం, పరువునా దేవున్నా? జక్కే తీసి పడేసిండు పరువుని, ఆఫీసర్ అయితే ఏమి పక్కన పెట్టు, నాకు ఆయన ఎవరో చూడాలంతే. అంటే తను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి, తగ్గించుకుంటున్నాడు ఒకటి, రెండవది ఆయన టార్గెట్ ఏంటంటే ఆయనను చూడాలి నేను అంతే. ఈయన ఎట్లాంటోడు అసలు, ఎవరు అసలు ఈయనను నేను తప్పకుండా కలవాల్సిందే అన్న మనసు గట్టిగా ఆయన హృదయంలో గట్టిగా పెట్టుకున్నాడు ఆ విషయాన్ని. అయితే మన జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. మనం ఆఫీసర్స్ మీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళమే, ఏ అసలు నేను తెలుసా ఏం చేస్తానో నీకు, మరది సంగతి, జాగ్రత్తగా ఉండు, గవర్నమెంట్ జాబు మాది, లేకపోతే డిపార్ట్మెంట్ని చూసో లేకపోతే గవర్నమెంట్ జాబుని చూసో, గవర్నమెంట్ జాబ్ రాకముందు ఒకలాగా ఉంటుంది మనది, వచ్చిన తర్వాత కొంచెం అధికారం ఉంటుంది, కొంచెం డబ్బు ఉంటుంది, కొంచెం హోదా ఉంటుంది, ఇల్లు కొంచెం పరపతి ఉంటుంది కాబట్టి ఎవరైనా గౌరవిస్తారు. జాబ్ లేకపోతే ఎవరైనా గౌరవిస్తారా? ఎవడు దేగడు, ఎవరు పట్టించుకో, దాని అర్థం చెప్తున్నాను నేను. పాపం అసలు జాబును పట్టించుకోవట్లేదు. మనం దేవుని కోసం ఎంతైనా తగ్గించుకోవటానికి దిగజారాల్సిందే. ఎందుకు అనంటే మనకిచ్చిన ఉద్యోగం అది పని, అది హోదాని, అధికారాన్ని సూచిస్తుంది. కానీ అది దేవుడిచ్చాడు, దేవుని ముందది చాలా సామాన్యమైందని గుర్తుపెట్టుకోవాలి. గర్వం తెచ్చుకోవద్దు. ఆటోమేటిక్గా మనలో ఆ రకమైన గర్వం ఉంటుంది, తెలియకుండా మనలో ఉంటుంది. ఒకవేళ చెక్ చేసుకోవాలంటే హృదయ లోతుల్లోకి వెళ్ళి పరిశీలించుకుంటే ఎక్కడెక్కడ ఏమేం మాటలు మాట్లాడినా, ఎలా ఎలా తిరిగాను, ఎలాంటి నా హావాభావాలు ఉన్నాయి, ఇట్లా ఎందుకు ఉన్నాయి, ఆయనలాగా నేను నమ్రత్వం దీనత్వం ఎందుకు లేనని లోతు వెళ్ళి పరిశీలించుకుంటే అన్ని కనపడతాయి మనలో. కాబట్టి దేవుని దగ్గర ఈ పనికిరావు. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు మనమంతా జీరోనే. కాబట్టి ఈయనలో ఒక మంచి గుణం ఏంటంటే ఆయనను చూడాలని ఎంత ఆతృతగా ఉందంటే అంత ఆతృతగా ఉంది. ఒక అన్యుడు ఆయన గురించి తెలుసుకోవాలని చాలా ఇష్టపడుతున్నాడు. బిలీవర్స్ మై 20-30 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉన్న మనకు ఎంత ఆత్రం ఉంది ఆయనను తెలుసుకోవాలని? ఉందా మనకేమైనా? ఇంకా తెలుసుకుంటాను ప్రభా, నేను ఈ ప్యాసేజ్ని పీబీఎస్ అని అంటారు, పర్సనల్ బైబిల్ స్టడీ అని, ఇండక్టివ్ బైబిల్ స్టడీ చేస్తున్నా. దీనిలో ఫస్ట్ నేను అలంకారాలన్నీ వెతుకుతాను, తర్వాత అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్స్ అన్ని చూస్తాను. ఈ మాట దగ్గరికి వచ్చి లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది. నాకు భయం వేసి నేను ఏడుపు వచ్చేసింది నాకు. ఈయనకున్న ఆతృత దేవుణ్ణి వెతకాలి, దేవుని వాక్యం వినాలి, ఆ సంతోషం ఆనందంతో నేను దేవుని దగ్గరకు వస్తున్నానా అనే ప్రశ్న నాలోకి వచ్చింది. అంటే ఇక్కడికి అక్కడికి ఏం సంబంధం అసలు అనంటే ఉంది. లోతుగా ఆలోచిస్తే అదే ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆతృత మనలో ఉండకపోతే దేవుణ్ణి తెలుసుకోలేము. మారు మనసు పొందినప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకుంటూనే ఉంటాము. మన జీవిత లక్ష్యం ఏంటంటే దేవుని గురించి తెలుసుకోవటం. అదేంటి బ్రదర్, మనకు ఆల్రెడీ తెలుసుగా, ఈశ్వరుడు సిలువలో ఎక్కాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన గొప్పోడు, ఇంకా ఆయన ద్వారానే మొత్తం. అసలు మనం బైబిల్ ఎందుకు చదువుతున్నాము? పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? భూమి మీదనైనా పరలోకంలోనైనా ఒకటే పని మనకు. అల్టిమేట్ గా చెప్పాలంటే దేవుడు ఎవరో రోజు తెలుసుకుంటూనే ఉంటాము. ఆయన గుణ లక్షణాల గురించి, ఆయన గురించి, ఆయన తత్వం గురించి, ఆయన స్వభావం గురించి తెలుసుకుంటున్న కొద్దీ మనలో ఆనందం ఎక్కువవుతుంది, భయము, సంతోషము, సమాధానము అన్నిట్లో ఎదుగుతూ ఉంటాం. కాబట్టి జక్కయ్యను చూసి కొన్నిసార్లు సిగ్గు తెచ్చుకోవాలి. ఆయన చెట్టుకి ఎంత ఆతృతగా ఆయన పదవినైనా పనంగా పెట్టి ఆయనను తెలుసుకోవాలి. నేను మనం దేన్ని పనంగా పెడుతున్నాం దేవుని తెలుసుకోవడానికి? మన సమయమా? మన అలవాట్ల? మన ఉద్యోగమా? దేవుణ్ణి తెలుసుకోవడానికి దేనైనా పనంగా పెట్టుకోవచ్చు. దేవుడు మనకు ప్రాముఖ్యం. ఈ యొక్క జక్కయ్య జీవితం నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. తర్వాత చూద్దాం. ఆ యేసుప్రభు ఆ చోటుకు వచ్చేసిందంట. ఆ చోటుకి రాగానే కనులెత్తి చూచి జక్కయ్య, అంటే ఆ చెట్టు ఎక్కేశాడు, ఎక్కేసి చూస్తా ఉన్నాడు ఆతృతంగా. ఎవరు 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 ఇతను? అసలు నేను తెలుసుకుంటా అని అన్నప్పుడు ఆయన అక్కడికి రాగానే, ఎగ్జాక్ట్లీగా అక్కడికి రాగానే చెట్టు దగ్గరికి రాగానే యేసుప్రభు కళ్ళెత్తి ఆ చెట్టు వైపు చెట్టు మీద కూర్చున్న జక్కయ్యను చూశాడంట. ఒకసారి ఇది కూడా ఆలోచించండి, పొట్టోడు మేడి చెట్టు పెద్దనే ఉంటుంది కదా, చిన్న ఉంటుందా మేడి చెట్టు? జనరల్గా ఆలోచిస్తే అంటే ఎక్కడం కష్టం, అయినా ఎక్కేశాడు. అల్టిమేట్గా ఆయన గోల్ ఏంటంటే ఆయన తెలుసుకోవాలి, ఆయన ఎవరో చూడాలి. కష్టమైనా ఎక్కాడు, పదవినైనా పనంగా పెట్టాడు, అల్టిమేట్ గోల్ ఏంటంటే నాకు దేవుడు ఎవరో తెలియాలి, ఆయన చూడాలి నేనంటే. మన జీవితాల్లో కష్టమైతే కొంచెం ఇష్టపడం, నొప్పి బాగా. అక్కడికి రాగానే యేసుక్రీస్తు ప్రభు ఆయన చూశారంట. చూసి ఏమన్నాడంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అయితే అసలు కళ్ళెత్తి చూసి ఆ చెట్టు మీద కూర్చొని చూస్తున్న జక్కయ్య త్వరగా దిగుము నీ ఇంటికి వస్తా నేను, నీ ఇంట అసలు ఉండాలి నేను అని అంటే, అసలు ఈయన చెట్టు ఎక్కడైనా ఆయనకేం తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం తెలుసు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సర్వజ్ఞాని, ఆయనకు అందరూ తెలుసు, ఎవరు ఎక్కడున్నారో తెలుసు, వారి హృదయంలో ఏముందో కూడా తెలుసు, సర్వజ్ఞాని. మీరే ఆలోచించండి, జక్కయ్య కూడా షాక్ అయి ఉంటాడు వాస్తవానికి. అదేంటి నా పేరెట్టు తెలిసినకి, నా పేరెట్టు తెలిసినకి, అసలు పోని నా పేరు పక్కన పెట్టి అసలు నేను చెట్టు ఎక్కానని నేనకెట్టు తెలుసు, నేను ఏదో చెట్టు కొమ్మ మీద ఉండి అటు ఇటు చూస్తున్నా, నేను చూస్తున్నా కానీ నన్నే చూశాడు ఆయన. ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని, అందరి గురించి తెలుసు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి గురించి తెలుసు, ఎవరం ఏం చేస్తున్నామో ఎక్కడున్నామో అన్నీ తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని ఆయన. రెండవది, ఎవరి హృదయంలో కూడా ఏమున్నదో తెలుసు. ఏ హృదయంతో చెట్టు ఎక్కడైనా ఆయన చూడాలని ఆశ, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో కనీసం ఆయన ఎవరో చూడాలని అంత ఆత్రుత. మీరే చూడండి, మీరే ఒక్కసారి ఆలోచించండి, హృదయాన్ని చూసే దేవుడు. మనం కాన్ఫరెన్స్లో 363 మంది ఉన్నారు, ఎవరు ఏ హృదయంతో కూర్చొని వాక్యం వింటున్నారో తెలుసు దేవునికి. వాళ్ళని ఆ విధంగా వెంటనే వాళ్ళకి ఆ విధంగా రెస్పాండ్ అవుతాడు దేవుడు. ఏ హృదయంతో వింటున్నాం మనం దేవుణ్ణి వెతకాలని, ఇంకా తెలుసుకోవాలని? దేవ నువ్వు మాట్లాడు. మనం ఏంటంటే సెటప్ చేసుకొని వస్తాం, ఇది 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 ఉంది ప్రభా చెప్పు దీని గురించి అసలు ఏంది, తప్పేం కాదు. కానీ అసలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన అవసరతలు, మన ఇబ్బందులు అన్నీ కొంచెం పక్కకు పెట్టి, ప్రభా అసలు నువ్వేం మాట్లాడతావు అని కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రభా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అసలు నాతో మాట్లాడవా? ఆహా, అది కాదు. పొద్దు నుంచి రాత్రి వరకు, పుట్టి నుంచి సత్యంత వరకు మనం బతికి ఏంటంటే ఈ నొప్పి, ఆ బాధ, ఇది చేయాలి, అది చేయాలి, ప్రభా దీని గురించి ఏమంటావు, దాని గురించి ఏమంటావు, దీని గురించి ఏమంటావు, కొంచెం ఆగాలి కదా. పెద్ద ఆయనే, ఆయన చాలా విషయాలు చెప్పాలనుకుంటాడు మనకి, సర్వోన్నతుడు. ఆ విషయాల వైపు మనం చెవియొగ్గాల, కానీ మనమే చేయబట్టి నడిపిస్తాం దేవునికి, అలాగైపోతుంది మన పరిస్థితి. అందుకనే మన హృదయంలో ఏముందో, ఎంత ఆత్రుత ఉందో నేర్చుకోవటానికి, లేకపోతే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏదో ఏమంటారు ఆచారపూర్వకంగా వచ్చి కూర్చున్నామా, చప్పట్లు కొట్టి వెళ్ళిపోదాం అనుకున్నామా, ఏదో మంచిగా ఉంటది విని కొంచెం సంతోషిద్దాం అనుకున్నామా, అన్నీ తెలుసు దేవుడికి. ఎవరి హృదయాన్ని బట్టి అట్లా రెస్పాండ్ అవుతారు. మీరే ఆలోచించండి, వందల మంది ఎరుకోకి వస్తా ఉంటే ఆయన చుట్టుపక్కల గుమ్ముగూడారు చాలా మంది, ఆయనతో పాటు ఆయన వెనకాల వస్తున్నారు వందల మంది. ఎవ్వరింటికి వెళ్ళే అతను, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవ్వరింటికి వెళ్ళే, ఎందుకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేవాళ్ళంతా ఇప్పుడు పొలిటీషియన్ వస్తే అందరూ వస్తారు, ఎందుకో పాపిని ఏం చేస్తాడో చూద్దాము అని ఒక ఆయన, ఈయన అద్భుతాలు చేస్తే చూద్దాం అసలు ఈయన మంచోడు, తర్వాత మనకు కూడా అద్భుతాలు జరుగుతాయి, మనకు కూడా స్వస్థతలు జరుగుతాయి, తర్వాత అసలు అందరు వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం ఇంకోడు. అందరు ఆలోచనలు దేవుడు తెలుసు. రెండవది అంటే నేను ఒక విషయం చెప్పకముందు ఇంకొక విషయం చెప్పేస్తున్నాను. ఆయన హృదయంలో ఎంత విరిగిపోయి ఉన్నాడో దేవుడికి మాత్రమే తెలుసు, మనకి తెలియదు. వాస్తవానికి జక్కయ్య హృదయం ఎంత విరిగిపోయిందో తర్వాత అర్థమవుతుంది మనకి, కానీ దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి ముందే తెలుసు అది. అందుకని పేరు పెట్టి పిలిచి దిగిరా జక్కయ్య త్వరగా త్వరగా అన్నాడు. చూసారా, తొందర రాబా ఇంటికి రావాలనుకుంటున్నా అని అన్నాడు. అంటే ఎవరి హృదయం విరిగిపోయింది, ఎవరు నన్ను వెతుకుతున్నారు ఆయనకు బాగా తెలుసు మనకంటే ఎక్కువగా. ఎంత పశ్చాత్తాపంతో నిండి ఉన్నారు, ఏ హృదయంతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనము దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఏమన్నాడంటే కింద చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అని. అంటే ఆయనే ఎంత ఆయన రెస్పాన్స్ చూసారా, యేసుప్రభు ఏమన్నాడంటే జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా దిగి వచ్చాడంట. అబ్బా ఏం విధేయత అండి, చూసారా విధేయత, మెల్లగా రావటం. అంటే జనరల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీన్ని టూకీగా తీసుకోవద్దు, జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం లేటుగా వచ్చి అయినా మా ఇంటికి వస్తారా, ఇప్పుడే కొంచెం ప్రాబ్లంగా ఉంది, నేను అంత ఇల్లునంత సెటప్ చేయలేదు, మా ఆవిడ ఎటు వెళ్ళినట్టుంది, మరి నీకు టీ కాఫీ పెట్టాలంటే చాలా కష్టం, ముందు చెప్పి వస్తే బాగుంటుంది కదా, ఇప్పుడే సడన్ గా చెప్పావు, మరి ఎట్లా ఒక రెండు రోజుల ముందు కాల్ చేస్తే బాగుంటుంది కదా, రెండు మూడు గంటల ముందు కాల్ చేస్తే బాగుంటుంది కదా అని సాకులు ఏం చెప్పలే. అమ్మ ఈశ్ ప్రభావ నువ్వు వస్తున్నావా, దాదా నువ్వు వచ్చేసి, అమ్మా మా ఇంటికా, పక్కన దిగి వచ్చాడంట. దేవుడు ఒక మాట చెప్తే ఎంత టక్కన రెస్పాండ్ అయ్యాడంటే, ఆయన ఇంట్లోకి చేర్చుకోవడానికి ఎంత గుండె ఉప్పొంగుతోటి చేర్చుకున్నాడు. దేవుడు ఏ మాటనైనా చెప్తే మనం వెంటనే రెస్పాండ్ అయ్యే విధానం ఎట్లా ఉంటుంది మనలో, జక్కయ్యను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. జక్కయ్య మీ ఇంటికి వస్తారా అంటే రివర్స్ కూడా రెస్పాండ్ అవే అవకాశాలు ఉండొచ్చు, ఆయన మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని కూడా అనొచ్చు, ఇప్పుడు వద్దులే తర్వాత అనొచ్చు, ఎందుకంటే అధికారం ఉంది ఆయనకు, 100 మంది ఉంటేనే నేనే పెద్ద ఆఫీసర్, నాయనేంది అని గర్వం ఉండొచ్చు. కానీ ఆల్రెడీ ఆయన హృదయం విరిగిపోయింది, పశ్చాత్తాపంతో ఉంది. ఏ లెవెల్లో ఆయన హృదయం ఉందో యేసు ప్రభుకి మాత్రమే తెలుసు, మనకి తెలియదు. మనకు లాస్ట్ లో తెలుస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేను ఈ మాట అంటున్నా, అంటే దేవునికి ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరి హృదయం ఓపెన్ అవుతుంది, ఎవరు హృదయం విరిగిపోయింది, ఎవరు ఎంత దుఃఖంతో ఉన్నారు, ఎవరు ఎంత పశ్చాత్తాపంతో ఉన్నారు, ఎవరు దేవుని వెతుకుతున్నారు, ఎవరు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆయన్ని కనుగొనాలని చూస్తున్నారనే విషయాలు దేవుడికి తెలుసు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమన్నారంటే వెంటనే రెస్పాండ్ అయ్యి ఎట్లా వచ్చా, దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనను. వాట్ ఏ జాయ్. ఈయన నార్మల్ గా సనుగుతూ గొనుగుతూ అయ్యో ఇప్పుడెట్లా అప్పుడెట్లా అది లేదు ఇది లేదు ఏమనలేదు, అబ్బా వస్తున్నావా ప్రభా, రా వచ్చేసే మా ఇంటికి, యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోవడానికి ఎంత ఆనందం ఆయనకి. వెళ్ళిన తర్వాత అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. ఈయన పాపి అయిన మనుష్యుడని ఎందుకు అనుకున్నారు? ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కయ్య దగ్గరికి వెళ్తే వీళ్ళకేంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. వీళ్ళకి ఎందుకనంటే జనరల్ గా సోషల్ కల్చరు ఆ దినాల్లో గనక చూస్తే యూదుల్లో, జక్కయ్య యూదుడే ఆ రోమా ప్రభుత్వం కింద చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. జాగ్రత్తగా వినండి, మన బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ కింద కూడా మనోళ్ళు కొంతమంది ఇండియన్స్ పనిచేశారు, మీకు గుర్తుందో లేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారులుగా పోలీసులుగా చాలా మంది మన ఇండియన్స్ ఉద్యోగం చేశారు. వాళ్ళని మన మిగిలిన భారతీయులంతా ఎట్లా చూసేవాళ్ళు అంటే, వీళ్ళంతా దేశద్రోహులు, దుర్మార్గులు, చీ అని ఉమ్మేసేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడేవాళ్ళు కాదు, చీ కొట్టేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఇదే పరిస్థితి ఉంది అప్పట్లో. వాళ్ళ దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశం అయితే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేది రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వం కింద బానిసత్వంలో ఉన్నారు. రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఒక యూదుడు అన్యుని కింద పనిచేస్తున్నాడు. అన్యుని కింద పనిచేస్తూ అది సొంత ప్రజల దగ్గర ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్ వసూలు చేయటం కానీ, వాళ్ళ దగ్గర డబ్బులు జాదా లాక్కోవటం కానీ, లేకపోతే ఏమంటారు అసలు వాళ్ళ కింద పనిచేయటమే దేశద్రోహిలాగా చూస్తున్నారు జక్కయ్య. నంబర్ వన్. దాంతో పాటు ఏమో ఆయన ట్యాక్స్ వసూలు చేసిన విధానం ఎక్కువ ఉందేమో, నొక్కేశాడేమో డబ్బులు బాగా, చాలా తెలివిగల్లోడు. మామూలు పన్ను వసూలు చేసేవాడు అంటే అది వేరు విషయం, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ కదా. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ఏమైనా గ్యాంబ్లింగ్లు చేయొచ్చు, అన్ని మలిపేయచ్చు అతను. కాబట్టి రెండు కారణాలు ఉన్నాయి, ఆయనను పాపి, ఈ పాపి అయిన మనుషుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు. మీరు ఆలోచించండి, అక్కడున్న సోషల్ కల్చరు చాలా మనం అర్థం చేసుకోవాల్సిందే. దేశద్రోహిలాగా చూస్తున్నారు. అసలు వాస్తవానికి యూదులు ఒక అన్యుణ్ణి ముట్టుకోరు, వాడిని పట్టుకోరు, చూడరు, అసలు వాడిని చూసి ఉమ్మేసి అటు వెళ్ళిపోతారు. అంత భయంకరంగా ఉంటుంది అన్యునితో మాట్లాడాలి, అన్యునితో సహవాసం చేయాలంటే అసలు చెయ్యరు, టచ్ కూడా చేయడు, మాట్లాడరు. అట్లాంటిది అన్యుల కింద పనిచేస్తూ వాళ్ళకి దాసులుగా ఉంటూ మన మీద జులుం చెలాయిస్తే ఎట్లా ఉంటుంది అసలు? కాబట్టి అందుకనే చీ దేశద్రోహి, ఈ పాపి అయిన మనుష్యుడి దగ్గరకు ఇది ఇష్టం వచ్చినట్లు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, చూడు ధనవంతుడు అయిపోయిండు, మన పైసలు తీసుకుని. వాడెవడో వచ్చి పరిపాలన చేస్తుంటే వాడి కింద పనిచేస్తూ మన డబ్బులన్నీ ఎక్కువ ఎక్కువగా వసూలు చేస్తూ వీడు ధనవంతుడైపోయాడు. అందుకనే ఏమన్నారంటే ఆయన్ని పాపి అయిన మనుష్యుని యొద్దకు బస చేయడానికి ఎందుకు వెళ్తున్నాడిన ఆయన దగ్గర ఉండటానికి అని సనుక్కున్నారంట. మీరే చెప్పండి, ఇప్పుడు ఆ వాళ్ళ కింద పనిచేస్తున్నప్పుడు దేశద్రోహిలాగా చూస్తున్నప్పుడు ఇంత ధనవంతుడైనప్పుడు అసలు ఈయనతోటి ఎవడైనా మాట్లాడతాడా? అసలు ఎవ్వడు పట్టించుకోవట్లేదు ఈయన. ఎందుకు అనంటే దేశద్రోహిలాగా ఇంత డబ్బులు అన్యాయంగా అక్రమంగా నువ్వు వసూలు చేస్తున్నప్పో అనవసరంగా నువ్వు అసలు పనికి మాలినోడివి అన్నట్టు చూస్తున్నారు, ఎవడు మాట్లాడట్లేదు. మా అరే నా బతికేంది ఇట్టయిపోయింది, మరి నాకు డబ్బు ఉంది, నేను ఒక పెద్ద అధికారిని, నాతో ఎవడు మాట్లాడలే, నాతో ఎవరు ఖచ్చితంగా మాట్లాడలేదు అనడానికి సోషల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఎవడో కొంతమంది అటిట్యూడ్గా మాట్లాడచ్చు, కానీ అంత ప్రేమగా మాట్లాడలేదు, అంత క్లోజ్గా ఉండట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ పాపిలాగా దేశద్రోహిలాగానే చూస్తుంటే ఒక వ్యక్తి జీవితం వాడికి ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. మనమే ఉన్నాం అనుకో ఆ స్థితిలో, మనల్ని ఇంటి పక్కోడు పక్కింటోడు ఎవడు మాట్లాడలేదు, ఎక్కడ ట్యాక్సీ వసూలు చేయడానికి వెళ్తే వాడు అంత
విచిత్రంగా చూస్తున్నారు. దేశద్రోహిని ఉమ్మేస్తున్నాడు పక్కన. తర్వాత ఎవ్వరు అధికారం ఉంది, డబ్బు ఉంది, ప్రేమ లేదు, ఎవడు మాట్లాడలేదు. వాళ్ళు ఎట్లా ఉంటారు మీరే ఆలోచించండి. ఆ ఎవడు మాట్లాడిపోయినా పర్లేదు నేను జీవిస్తానా అంటామా? ఏం జీవితం ఇది అసలు? దేవుడు సంఘజీవిగా మనల్ని పెట్టాడు ఒక సమాజంలో. ఎవరితోటి మాట్లాడటం లేదు, శాంతి సమాధానం ఒక ప్రేమ ఇచ్చిపుచ్చుకోవటం లేకపోతే ఎట్లా ఉంటుంది తెలుసా అండి? అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. మీరే ఆలోచించండి, మీ ఇంట్లో అంతమంది ఉండి ఎవ్వరూ మీతో మాట్లాడట్లేదు అనుకోండి, ఎట్లుంటది మీకు? చి ఈ బతుకు బతికే కంటే చచ్చిపోయింది మేలు అని అనుకుంటారు మీరు. అందుకే నేను చెప్పాను ఏమన్నానంటే, ఎవరి హృదయం దేవునికి దగ్గరగా ఉంది, విరిగిపోయింది, ఎంత పశ్చాత్తాపంతో నిండి ఉన్నారు, దుఃఖంతో నిండి ఉన్నారు దేవునికి మాత్రమే తెలుసు. జక్కయ్య జీవితంలో జక్కయ్య హృదయం దేవునికి మాత్రమే తెలుసు, జక్కయ్యకు మాత్రమే తెలుసు. తర్వాత ఏమన్నానంటే, సనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చేశారు. ఇప్పుడు ఇంట్లో జరిగే సీను ఇదంతా. ఇంట్లో ఏం జరుగుతుందంటే, యేసుప్రభు వచ్చాడు, ఆయనతో పాటు కూడా కొంతమంది వచ్చి ఉంటారు ఇంట్లోకి. యేసుప్రభు ఇంట్లో యేసుప్రభుని ఇంట్లో కూర్చోబెట్టాడు. జక్క ఏమంటున్నాడంటే, నిలవబడి, ఇదిగో ప్రభా, అక్కడే నిలవబడ్డాడేమో, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగభాగము బీదలకిచ్చుతున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఈయన యూదుడు కదా, వీళ్ళకి చాలా ఒక ఏమంటారు, యూదులకి ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. అసలు ఈ విషయాలు, ఈ ఫస్ట్ది దీన్ని ఏమంటారంటే రూపకలంకార రూపంలో చెప్పాడు అని అంటారు. ఎట్లా అనంటే, అసలు సగం ఆస్తిని ఇచ్చి పడేస్తా నేను అన్యాయంగా తీసుకుంటే, అసలు 4 అంతలు ఇచ్చేస్తాను. అయ్యి బాబు, ఇంతింత ఇంతింత మాటలు మాట్లాడుతున్నాడు ఏంటనే అంటే, వాస్తవానికి పాత నిబంధనలో నిర్గమకాండ ద్వితీయోపదేశ కాండాల్లో కనుక చూస్తే, ఎవడైనా గొర్రెను దొంగిలించినా ఎద్దును దొంగిలించినా 4 ఇవ్వాలి, ఒక్కటి దొంగతనం చేస్తే 4 ఇవ్వాలి అని అక్కడ కొన్ని రెఫరెన్సులు ఉంటాయి. ఆ రెఫరెన్స్లని మ్యాచ్ చేసుకోవచ్చు అనంటే, ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఇస్తే 4 అంతలు. 4 అంతలు ఎందుకన్నాడు? పాత నిబంధనలో అది పెట్టాడు దేవుడు. ఒకటి దొంగతనం చేస్తే ఒకదానికి 3 ఇవ్వమన్నాడు, ఒకటి దొంగతనం చేస్తే ఒకదానికి 4 ఇవ్వమన్నాడు. ఆయనకు తెలుసు ధర్మశాస్త్రం. అందుకని ఏమంటున్నాడంటే, ప్రభా నేను 4 అంతలు ఇచ్చేస్తా ఎవరి దగ్గరనైనా తీసుకుంటే, ప్రభా నేను నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తా. ఏంది సార్ ఇది, ఇంత మార్పు? మీరే ఆలోచించండి. యేసుప్రభుని ఏమన్నా, యేసుప్రభు ఈయన గురించి ఏమన్నా అంటే, నీ ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు అబ్రహాం కుమారుడివే అంటే, ఈయన ఎప్పుడైనా పాపాలు ఒప్పుకున్నాడా? యేసుప్రభు నువ్వే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడా? మరి ఈయనకు రక్షణ వచ్చేసింది నా అబ్రహాం కుమారుడు అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే, సగ భాగం ఇచ్చేస్తా ప్రభా, అన్యాయంగా తీసుకున్నదంతా ఏమన్నాడు, అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా, తీసుకున్నాడు లేదు తెలియదు అన్నట్టు కొంతమంది అంటారు, కానీ తీసుకొనిన ఎడలా అని అంటే దాని అర్థమైంది పాసిబిలిటీ, తీసుకున్నాడో లేదో తెలియదు కానీ తీసుకుంటే ఇస్తా అన్నట్టు అర్థం వస్తుంది. కానీ అక్కడ పదప్రయోగం చూస్తే అది పశ్చాత్తాపానికి గుర్తంట. లిటరీ డివైజెస్, లిటరీ స్టడీ చేస్తే అర్థమవుతుంది. పశ్చాత్తాపానికి గుర్తు, పశ్చాత్తాపానికి అంటే అందరి ముందు నేను పాపం చేసినా అని ఒప్పుకోవటం, అందరి ముందు పాపం చేసినా అని ఒప్పుకోవటం అది డైరెక్ట్ ఒప్పుకోలు కొంత ఉంటుంది, డైరెక్ట్గా కూడా మనం ఒప్పుకోవాల్సింది. ఇది ఇండైరెక్ట్ పశ్చాత్తాపము, అందరి ముందు కనపరచటం అంటే సగభాగం ఇచ్చేస్తా ఆస్తిలో, నేను 4 అంతలు ఇచ్చేస్తా అన్యాయంగా తీసుకుంటే అంటే ఆయన హృదయం ఎంత పశ్చాత్తాపంతో నిండి ఉందో తెలియజేస్తున్నది. పశ్చాత్తాపము క్రియల్లోకి వెంటనే వచ్చేస్తుంది. మన పశ్చాత్తాపం ఎప్పుడైనా క్రియల్లోకి వచ్చిందా? పశ్చాత్తాపం అంటేనే క్రియ. వాస్తవానికి మనం చాలాసార్లు పశ్చాత్తాపం అంటే ఏమనుకుంటామంటే, ఏడ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పాపిని నన్ను క్షమించని ఏడిస్తే అది పశ్చాత్తాపం అనుకుంటాం. కాదు, పశ్చాత్తాపం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. రియల్ ట్రూ రిపెంటెన్స్. జక్కయ్య పొందుకున్నాడు, మనకి ఏడా ఒప్పుకున్నట్లేదు ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది, కానీ అసలు రియల్ రిపెంటెన్స్ అయ్యాడు జక్కయ్య. అలాంటి రిపెంటెన్స్ కలిగే మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించామే, దాని నకిలీ విశ్వాసం మనది. నకిలీ విశ్వాసం అయితే జీవితం మారింది కనిపించదు, ఫలాలు కనిపించవు. ప్రార్థనకు వస్తాం, బైబిల్ వాక్యం చదువుతాం, గోధుమల మధ్యలో గురుగుల్లా ఉంటాం అంతే, సేమ్ గోధుమల్లా. వాడు ప్రైజు లాడు చెప్తూ మనం ప్రైజు లాడు చెప్తాం, వాళ్ళ వాక్యం చదువుతాం మనం చదువుతాం, వాళ్ళు ప్రార్థన చేస్తే మనం చేస్తాం, వాళ్ళు ప్రసంగం చేస్తే మనం కూడా చేస్తాం. ఎగ్జాక్ట్లీగా గోధుమలు ఎట్లున్నాయి, గురుగులు కూడా అట్లే ఉంటాయట. లాస్ట్ లో తెలుస్తుందట అంత్య దినాన నిజంగా ఎవరు మారు మనసు పొందారు, నిజంగా ఎవరు సేవకులు, నిజంగా ఎవరు మారు మనసు పొందారు. ఇప్పుడు తెలియదు, అయితే ఎవరికి తెలియదు, అట్లే ఉంచండి వాడిని, అట్లే పెరగనివ్వండి అంట దేవుడు. అంటే రిపెంటెన్స్ అంటే పాపాన్ని ఒప్పుకుంటాము. సరే, ఏడుపు రావచ్చు, కానీ ఏడుపు మాత్రమే కాదు పశ్చాత్తాపం అనేది. ఒప్పుకోవడం ఉంటది, విడిచిపెట్టడం కూడా ఉంటది. ఈ రెండింటిని కలిపి అని అంటాం పశ్చాత్తాపం అని. ఇది ఎగ్జాక్ట్లీగా జక్కయ్య జీవితంలో జరిగింది. ఏంటది ఎట్లా అనంటే, నేను సగ భాగాన్ని ఇచ్చేస్తా ప్రభా, నాలుగంతలు ఇచ్చేస్తా అని అందరి ముందు రిపెంట్ అవుతున్నాడు. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపం ఎప్పుడైనా క్రియల్లో కనిపిస్తుంది. మనం నిజంగా పశ్చాత్తాపడ్డామంటే ఏది ఫలాలు? యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగారు, ప్రభా మరి అబద్ధ బోధకుల్ని, తప్పుడు బోధకుల్ని, అబద్ధ క్రీస్తుని ఎట్లా గుర్తుపట్టాలి మేము అంటే, ఏం లేదు, సింపుల్, వాళ్ళ ఫలాలను బట్టి మీరు గుర్తుపట్టచ్చు వాళ్ళ క్యారెక్టర్. అంటే మారు మనసు పొందితే వాడి జీవితం మారాలి. నిజమైన పశ్చాత్తాపం జీవితాన్ని మార్పులోకి, విప్లవాత్మకమైన మార్పులోనికి తీసుకుని వస్తుంది. ఆ మార్పు ఏంటంటే ఆత్మఫలం, యేసుక్రీస్తు ప్రభు వారి పోలిక స్వరూపంలోకి నడిపిస్తుంది. మరి అది మన జీవితంలో జరిగిందా, నటిస్తున్నామా? ఒకవేళ మారు మనసు పొందకపోతే జక్కయ్యలాగా నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఒకవేళ మారు మనసు పొందామా, కొన్నిసార్లు పాపంలో మరలా పడతా ఉంటాము. అంటే మనము పాపాన్ని విడిచిపెట్టట్లేదు, రియల్ రిపెంటెన్స్ లోకి రాలేదు. రిపెంటెన్స్ అంటే టర్న్ అవే ఫ్రమ్ సిన్, అసలు ఆ పాపాన్ని వదిలేసి అసలు వదిలేస్తాం, విడిచిపెడతాం. ఒప్పుకోవటమే కాదు విడిచిపెట్టడం, రెండు ఉంటాయి, ఒప్పుకోవటం విడిచిపెట్టడం రిపెంటెన్స్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే లాస్ట్కి ఏమన్నాడంటే, అట్లా చెప్పగానే నాలుగొంతలు చెల్లిస్తాను ప్రభు అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వెంటనే అన్నాడు మనోడు రక్షించబడ్డాడు అని. అబ్రహాం కుమారుడే ఈయన కూడా. ఎందుకు అబ్రహాం కుమారుడు అని ఎందుకు అన్నాడు? యేసు ప్రభుని ఎంత ఆతృతగా చూడాలని, ఆయన తెలుసుకోవాలని ఉన్నాడు. ఆయన రాగానే వెంటనే రిపెంట్ అయిపోయాడు. ప్రభువా ఎందుకు ఈ బతుకున్నది, ఇచ్చిపడేస్తాంత, నువ్వు నిజంగా అబ్రహాం కుమారుడివే అంటే. దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచాడు చూడండి. హృదయపూర్వకంగా గుండె పగిలి ఆయన క్రియల్లోకి ఆయన పశ్చాత్తాపం ఎలా వచ్చింది చూడండి. అందుకని అన్నాడు, నువ్వు నిజంగా అబ్రహాం కుమారుడివే, నువ్వు నిజంగా మారు మనసు పొందినావు. ఇంటికి రక్షణ వచ్చిందంటే, రక్షణ ఇంటికి ఉండదు కదా, ఇంటికంటే కుటుంబానికి, ఆయనకని అర్థం, ఆయనకు అని ఆ జక్కయ్య గారికి. లాస్ట్కు ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. జక్కయ్య అసలు నేను ఎందుకు వచ్చినా తెలుసా, ఎవరితో చెప్పాడంట, అతనితో. జక్కయ్య అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా, నీలాంటి వాళ్ళనే వెతికి వెతికి రక్షించడానికి వచ్చా. నశించిపోయారు కదా,
మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను. ఇది డిక్లరేషన్ అంటారు, దీన్ని వాగ్దానం కాదు, వాస్తవానికి డిక్లరేషన్ అని అంటాం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నశించిపోయేది ఎవరు? అందరూ నశించిపోతున్నారు. జక్కయ్య కూడా నశించిపోతున్నాడు, ఆయన్ని వెతికి రక్షించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని కూడా దేవుడు వెతికి 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 మన దగ్గరకు వచ్చి మనం రక్షించాడు. మనం వెతకలేదు, మనం ప్రేమించలేదు, మనం ఆయన్ని కనుగొనలేదు, ఆయనే మన దగ్గరకు వచ్చాడు. మనలో చిన్న ఆశ ఉంటే, ఆతృత ఉంటే చాలంట, గుండె పగిలింది ఉంటే చాలంట, పశ్చాత్తాపంతో నిండిపోయి ఉంటే చాలంట, వెంటనే దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. నిజంగా మారుమనసు పొందుంటే, నిజంగా మారుమనసు పొందకపోతే పశ్చాత్తాపడదాం జక్కేలాగా. ఆ ఆతృత కలిగి దేవుణ్ణి తెలుసుకుందాం. అది క్రియలో కనిపించాలి పశ్చాత్తాపం. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపడలేదంటే మారుమనసు పొందాల్సిందే ఈ రోజు. ఒకవేళ మారుమనసు పొందాము కానీ ఒక పాపంలో సంఘర్షణలో ఎప్పుడు దాన్ని పాపాన్ని మరలా మరలా పడిపోతున్నాను అనంటే ట్రూ రిపెంటెన్స్ అది జక్కేలాగా మన జీవితంలో కలిగి ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం అది క్రియల్లో కనిపిస్తుంది. ఎప్పుడు ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టడమే నిజమైన పశ్చాత్తాపం. అంటే నిజమైన పశ్చాత్తాపం మనలో కలగలేదు అని దాని అర్థం. ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం.